சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 17வது அத்தியாயம் 13வது ஸ்லோகம்.
விதிஹீனமஸ்ருஷ்டானம் மந்த்ரஹீனமதக்ஷிணம் ஶ்ரத்தாவிரஹிதம் யஜ்ஞம் தாமசம் பரிசக்ஷதே.
ஸ்ரத்தாத்ரய விபாக யோகம். கிருஷ்ண பரமாத்மா மூணு ரகாலைனட்டுவண்டி ஸ்ரத்த குறிஞ்சி செப்துனாரு. மூணு குணமுல மீத ஆதாரப்படி உண்டை. மூணு ஸ்ரத்தலு அண்டே சாத்விக ஸ்ரத்தா, ராஜசிக ஸ்ரத்தா, தாமசிக ஸ்ரத்தா. ஸ்ரத்தா அனேட்டுவண்டிది ఒక భావన, మనసులో కలిగేటటువంటి ఒక భావన శ్రద్ధ అంటారు. ఎప్పుడైతే ఒక విషయం మీద మనకు గౌరవం విలువ ఉంటుందో దాని మీద శ్రద్ధ పెరుగుతుంది. భగవంతుడు అంటే మనకు గౌరవం, భక్తి, ప్రేమ. ఆ భగవంతుడి యొక్క విలువ మనకు తెలుసు. ఆయన సృష్టిస్థితి కారకుడని, ప్రేమస్వరూపుడని, దయాస్వరూపుడని, ఇవన్నీ మనకు తెలియడం వల్ల ఆ భగవంతుడి మీద మనకు శ్రద్ధ కలుగుతుంది. అదేవిధంగా ప్రాపంచిక విషయాల మీద కూడా శ్రద్ధ కలుగుతుంది. ప్రాపంచిక విషయాలంటే ఏ ఏ విషయాలైతే మనకు సుఖాన్ని ఇస్తాయో, భోగాన్ని ఇస్తాయో, వాటి విలువ మనకు తెలుస్తుందో, వాటి మీద కూడా మనకు శ్రద్ధ పెరుగుతుంది. కనుక శ్రద్ధ అనేది దైవికంగానూ ఉండొచ్చు శ్రద్ధ, ప్రాపంచికమైన విషయాల మీద కూడా శ్రద్ధ ఉండొచ్చు. కానీ ప్రాపంచికమైన విషయాల మీద శ్రద్ధ ఉంటే మనిషికి ప్రాపంచికమైనటువంటి విషయాలే దొరుకుతాయి. కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి, దైవిక పరమైనటువంటి శ్రద్ధ కనుక ఉంటే మనిషి పరమ గమ్యాన్ని పొందగలుగుతాడు. అందుకని ప్రాపంచిక విషయాల మీద ఉన్నటువంటి శ్రద్ధని దైవికమైనటువంటి శ్రద్ధగా మార్చాలి. అది చెప్పిన తర్వాత రెండవ విషయం చెప్పారు కృష్ణ పరమాత్మ. ఆహార నియమం కూడా వారి వారి స్వభావాన్ని మీద ఆధారపడి ఉంటుంది. సాత్విక గుణం ఉన్నవాళ్ళు ఒక రకమైనటువంటి ఆహారాన్ని ఇష్టపడతారు, రాజసికమైన గుణం ఉన్నవాళ్ళు మరొక రకమైన ఆహారాన్ని ఇష్టపడతారు, తమో గుణం ఉంటే మరొక రకమైన ఆహారాన్ని ఇష్టపడతారు. మూడు రకాలైనటువంటి ఆహారాలను ఇష్టపడేవాళ్ళు మూడు రకాలైనటువంటి గుణములు కలవాళ్ళు అని అర్థం. అది చెప్పిన తర్వాత రెండవ విషయం, మూడవ టాపిక్ ఏం చెప్పారు, మూడు రకాలైనటువంటి యజ్ఞాలు అన్ని గుణాల మీదనే ఆధారపడి చూడండి, ఇవన్నీ కూడా మనిషి యొక్క గుణాల మీదనే ఆధారపడి ఉన్నాయి. యజ్ఞం సాత్విక యజ్ఞమని, రాజసిక యజ్ఞమని, తామసిక యజ్ఞమని మళ్ళీ మూడు రకాలు. 11వ శ్లోకంలో సాత్విక యజ్ఞం అంటే ఏమిటి అని చెప్పారు. యజ్ఞం చేసిన తర్వాత ఆ ఫలాన్ని ఎదురు చూడకుండా, ఆశించకుండా యజ్ఞం చేస్తే అది సాత్విక యజ్ఞమని, అంతేకాకుండా శాస్త్రంలో చెప్పినటువంటి విధి నిషేధాలను పాటిస్తూ చేసే యజ్ఞం సాత్విక యజ్ఞం. ఇది నేను చెయ్యవలసినది, ఇది నా కర్తవ్యం, నైమిత్తి కర్మ, నియత కర్మ, చేయవలసినది అనేటటువంటి పట్టుదలతో నియమంగా చేసేటటువంటి సాత్విక కర్మ యజ్ఞం. ఈ విధంగా మనసులో తన యొక్క శ్రద్ధను చూపిస్తూ చేసేటటువంటిది సాత్విక యజ్ఞం. ఏ పని చేసినప్పటికీ కూడా ఇది భగవత్ కైంకర్యం అని చేస్తూ, దీని మీద నాకు ఎటువంటి ఫలాన్ని నేను ఆశించను, ఆ శాస్త్రంలో చెప్పిన పద్ధతిగా చేస్తాను అనేటటువంటిది సాత్విక యజ్ఞం. 12వ శ్లోకంలో రాజస యజ్ఞం అంటే ఏమిటి అని చెప్పారు. అభిసంధాయతు ఫలం, సాత్విక యజ్ఞానికంటే వేరైనటువంటిది అన్నారు. సాత్విక యజ్ఞంలో ఫలాన్ని ఆకాంక్షించలేదు, రాజస యజ్ఞంలో అభిసంధాయతు ఫలం, ఫలాన్ని అభిసంధానం చేస్తూ ఆశిస్తూ ఎదురు చూస్తూ చేసే పని రాజస యజ్ఞం అన్నారు. ఏ వ్యక్తి అయితే ఎప్పుడైతే ఏ కార్యాన్నైతే చేస్తాడో, నాకు దీనివల్ల ఈ ఫలం కలగబోతున్నది, ఈ ఫలం వస్తుంది అని 24 గంటలు చేసేది అరగంట పని, మిగతా 23.5 గంటలు ఆ ఫలాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ యజ్ఞాన్ని రాజస యజ్ఞం అన్నారు. సాత్విక యజ్ఞం చేసేవాళ్ళు చాలా తక్కువ, ఈ లెక్కన చూస్తే రాజసిక యజ్ఞం చేసేవాళ్ళే ఎక్కువ. దంభార్థమపిచ ఏవ, దంభం అహంకారంతో చేస్తూ ఉంటాడు, నేనే చేస్తున్నాను, ఇది నాకు చాలా ధనం ఉన్నది, ఇంత గొప్పగా ఎవరు చేయలేదు, ఇంతకుముందు నేను చేసినట్లుగా ఎవరు చేయలేరు అనే దృష్టితో చేస్తూ ఉంటాడనమాట. అది రాజస యజ్ఞం. ఇజ్జతే అంటే చెయ్యడం అనమాట, ఆ యాగాల్ని చెయ్యడం. తం యజ్ఞం విద్ధి రాజసం, అటువంటి యజ్ఞాన్ని రాజస యజ్ఞంగా తెలుసుకో అన్నాడు. మరి తామస యజ్ఞం అంటే ఏమిటండి అన్నారు. అది 13వ శ్లోకంలో చూస్తున్నాం మనం. విధిహీనం అసృష్టాన్నం, గృహప్రవేశమైన ఏ హోమం చేసినా, యాగం చేసినా, యజ్ఞం చేసినా, ఎటువంటి శుభకార్యాలు చేసినప్పటికీ కూడా ఇంట్లో విధి లేకుండా చేయడం అనమాట. అంటే విధి అంటే ఏమిటి, శాస్త్రంలో చెప్పినటువంటి నియమాన్ని పాటించకుండా అని అర్థం. విధిహీనం, హీనం అంటే లేకుండా, ఏమి లేకుండా, విధి లేకుండా. విధి అంటే ఏమిటి, శాస్త్ర విధి. శాస్త్రంలో చెప్పబడింది ఇలా చెయ్యాలి, ఈ ముహూర్తానికి చెయ్యాలి, ఈ టైంలో చెయ్యాలి, ఇలా చేస్తేనే నీకు ఫలం వస్తుంది అని చెప్పబడింది. ఈ మంత్రాలు చదవాలి, వివాహానికి శ్రాద్ధ మంత్రాలు చదవకూడదు, శ్రాద్ధానికి వివాహ మంత్రాలు చదవకూడదు, ఉపనయనానికి వివాహ మంత్రాలు చదవకూడదు, వివాహానికి ఉపనయన మంత్రాలు చదవకూడదు, వివాహానికి సన్యాసి మంత్రాలు చదవకూడదు, సన్యాసం తీసుకునేటప్పుడు వివాహ మంత్రాలు చదవకూడదు, దానికంటూ కొన్ని నియమాలు ఉన్నాయి కదా. అదేవిధంగా ఏ ఏ కార్యాలు చేసేటప్పుడు వాటి వాటి నియమాలను పాటించడం విధి. ఈ తామస యజ్ఞం చేసేవాళ్ళు ఈ విధులన్నీ పాటించరు. విధిహీనం అసృష్టాన్నం, అసృష్టాన్నం అంటే అన్నదానం లేకుండా చేయడం, అన్న వితరణ అంటారు చూసారా. సృష్టం అంటే అన్నాన్ని వితరణ చేయడం, సృష్ట అన్నం అనే వితరణ చేయడం, అన్నదానం చేయడం, అన్నశాంతి అంటారు చూసారా. గృహాన్ని ప్రవేశమైతే గృహశాంతి కోసం అన్నదానం చేయాలి. ఏ యజ్ఞం, యాగం, హోమం, ఏ పూజలు ఏవి చేసినా, ఏ పండుగలు చేసినా కూడా, అందుకనే పండుగలు చేసినప్పుడు మనం అందరినీ పిలుస్తాం, మా ఇంటికి రండి భోజనానికి అని. ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారండి, మీ ఇంట్లో మీరు తినండి, మా ఇంట్లో మేము తింటాం, ఫోన్లోనే బాగున్నారా, ఏం చేసుకున్నారు వంటలు అని అడుగుతాం, మీ ఇంట్లో ఏం చేసుకున్నారు అంటాం. ఈ రోజుల్లో అలా అయిపోతున్నాయి. వెనుకటి రోజుల్లో పండగ చేస్తే అందరు వచ్చి భోజనాలు చేసేవాళ్ళు ఆ రోజుల్లో. కనుక అలా చేయగలిగినటువంటి మనసు ఉండేది మనుషులకి, దాని యొక్క విలువ తెలిసేది. ఈ రోజుల్లో ఏమిటంటే ఖర్చు అని చెప్పి వదిలిపెట్టేస్తున్నారు అందరు. చేయడం కష్టం కదా, అదేమంటే క్యాటరింగ్కి ఇచ్చి వాళ్ళే వడ్డిస్తారు, వాళ్లే చేస్తారన్నారు, అది అన్నదానమే అని చెప్పి అనుకుంటున్నారు. సరే, అసృష్టాన్నం అంటే అన్నదానం లేకుండా చెయ్యడం. మంత్రహీనం, మంత్రాలు సరి అయినటువంటివి స్వరంతో చెప్పడం లేకుండా, శుద్ధమైన స్వరం చెప్పకుండా చెప్పినా కూడా అపస్వరం చెప్పడం. అపస్వరం చెప్తే వేరే అర్థం వస్తుంది. అపస్వరం చెప్పకూడదు, ఉచ్చారణ సరిగ్గా చెయ్యకుండా. అందుకని పూజారి కూడా ఉచ్చారణ సరిగ్గా చెయ్యాలి మంత్రం. ఉచ్చారణ సరిగ్గా లేకపోతే భక్తులకే వచ్చేవాళ్ళకే మంత్రం తెలియదు కదా, నేను ఎలా చెప్తే ఏం లేని చెప్పి పూజారి చెప్పకూడదు. పూజారి ఎలా ఉచ్చారణ చేశాడనుకోండి, ఆ మంత్రాలకి వేరే అర్థం వస్తుంది, ఫలితం రాకపోగా మహాపాపం వస్తుంది. అందుకని మనం మన ఉదర పోషణకని చెప్పి ఏదో విధంగా చెప్పడం, ఏదో విధంగా చేయడం చేయకూడదు. ఎప్పుడు కూడా ఉదర పోషణ ఎట్లాగైనా జరుగుతుంది, కానీ మనం చేసే పని సరిగ్గా చేస్తున్నామా లేదా అని చెయ్యాలి. ఇక్కడ యజ్ఞం అంటే యాగం హోమం అనే కాదు, మన ఇంట్లో పూజ కూడా. మన ఇంట్లో పూజ చేస్తున్నాం కదా, అందుకనే లాస్ట్లో మనం ఏం చెప్తామంటే ఇది చెప్తాం, మంత్రం లేకుండా ఒకవేళ చెప్పి ఉంటే క్షమించవలసింది అని అడుగుతాం, ఆ భగవంతుణ్ణి అడుగుతాం. తర్వాత మంత్రలోపే, తంత్రలోపే, క్రియాలోపే, కాలలోపే, నియమలోపే, కాలాన్ని పాటించకుండా చేయడం. ఏ కాలంలో ఏం చేయాలని తెలియాలి కదా, ఉదయం పూట ఏం చేయాలి, సాయంత్రం ఏం చేయాలి, మధ్యాహ్నం పూట ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయకూడదు, ఉదయం ఏమి చేయకూడదు, ఇవన్నీ నియమాలు ఉన్నాయి. అలా నియమాలను పాటిస్తూ ఆ మంత్రాలు ఉచ్చారణ చేయాలి. ప్రాతః గాయత్రి అంటే ఉదయం చెప్పే గాయత్రి చెప్పాలి, సాయం గాయత్రి చెప్పకూడదు. మధ్యాహ్న గాయత్రి అంటే మధ్యాహ్న గాయత్రికి మంత్రం ఉంటుంది, అది వేరే చెప్పాలి. సాయం గాయత్రి అంటే సాయంత్రం చెప్పేదే చెప్పాలి, కానీ సాయం చెప్పే గాయత్రి ఉదయం చెప్పకూడదు, ఉదయం చెప్పేది మధ్యాహ్నం చెప్పకూడదు. అసలు ఎన్ని మూడు గాయత్రీలు ఎక్కడున్నాయండి అంటారు చాలామంది. ఒకటే కదా ఉన్నది అన్నాడు, చేసేవాళ్ళకి తెలుస్తాయి, చెయ్యని వాళ్ళకి అసలు తెలీదు. కాబట్టి స్వరం మంత్ర లోపం లేకుండా చెప్తే అది సాత్వికం. ఈ స్వరం లేకుండా, మంత్ర ఉచ్చారణ సరిగా లేకుండా, మంత్రం సరి అయిన మంత్రము కాకుండా, వివాహ సమయంలో నకర్మణ న ప్రజయ ధనేన అని చెప్పకూడదు కదా. సన్యాసి వచ్చేటప్పుడు ఆహ్వానించేటప్పుడు ఒక మంత్రం చెప్తాం, నకర్మణ న ప్రజయ ధనేన అని. ధనం వల్ల కానీ, పిల్లల వల్ల కానీ, ఈ కర్మల వల్ల కానీ ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్పి సన్యాసిని ఆహ్వానించేటప్పుడు చెప్పే మంత్రం పూజారి వివాహ సమయంలో చెప్పకూడదు. నకర్మణ న ప్రజయ ధనేన అంటే మహాదోషం. వివాహ సమయంలో బాగా కర్మలు చేయాలన్నాయినా, పిల్లలే నీకు, పిల్లల్ని బాగా మంచి పిల్లల్ని కనాలి, మంచి పిల్లలతో ఆరోగ్య సిరి సంపదలతో ఉండవలసిందని చెప్పి మంత్ర వివాహ మంత్రాలు చెప్తాయి. కనుక ఇటువంటి ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్లో మంత్రాలే లేవు కదా, రిజిస్టర్ మ్యారేజ్లో అక్కడెక్కడ చేసుకునే వాళ్ళ మంత్రాలే ఉండవు. అందులో సప్తపది ఎక్కడ ఉంటుంది, నాతిచరామి నాతిచరామి ఎవరు చెప్తున్నారండి ఇప్పుడు లవ్ మ్యారేజ్లో. లవ్ మ్యారేజ్ అంటే ఉంది రింగ్ మార్చుకుంటారు వెళ్ళిపోతారు. నాతిచరామి ఎక్కడుంది, 7 అడుగులు నడవడం ఎక్కడుంది, అరుంధతి దర్శనం ఎక్కడుంది, ఆదర్శ దంపతులుగా ఉండడానికి అరుంధతి దర్శనం నక్షత్రాన్ని చూడాలి కదా. అలా అరుంధతిలాగా వశిష్ఠుల్లాగా మీరు ఉండాలని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఎక్కడుంది, అంత కాంట్రాక్ట్ బిజినెస్ అయిపోయింది కదా, అది యజ్ఞమే కదా. వివాహం కూడా ఒక యజ్ఞమే, అన్నప్రాసనం ఒక యజ్ఞం. పిల్లవాడికి అన్నం పెట్టేటప్పుడు దానికి ఒక మంత్రం ఉంటుంది, మొదటిసారిగా తల్లి పాలు ఇచ్చేటప్పుడు పిల్లవాడికి అదొక మంత్రం ఉంటుంది, నామకరణం చేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది. ప్రతి ఒక్క సంస్కారం ఒక యజ్ఞంతో సమానమే. 42 సంస్కారాలు ఉన్నాయి. సీమంతోన్నయనం ఒక యజ్ఞం లాంటిదే. సీమంతోన్నయనం అంటే అదొక సంస్కారం, అంటే పిల్లవాడు పుట్టక ముందే సంస్కారం, ఆ శిశువు జనించడానికి ముందే సంస్కారం చేస్తారు. చేసేటప్పుడు కొన్ని మంత్రాలు చెప్తాడు ఆ పూజారి, చెప్పి కొన్ని పూజలు చేయిస్తారు. గర్భాధానం, సీమంతోన్నయనం ఇవన్నీ సంస్కారాలు చేసేటప్పుడు ఆ దైవీ భావంతో చేస్తారు. ఆ పిల్లలు చిన్న గర్భంలో ఉన్నప్పుడు పుట్టిన తర్వాత చేసుకోలేరు కదా వాళ్ళు, వాళ్ళకి సంస్కారాలు ఎవరు చేయాలి, తల్లిదండ్రులే వాళ్ళ పేరు మీద చేస్తారు. వాడి గాయత్రి ఉపనయనం అయ్యే వరకు తల్లిదండ్రులే చేస్తూ ఉండాలి వాడి పేరుతో. వాడికి ఊహ వచ్చి పెద్దవాడైన తర్వాత ఆ వ్యక్తి చేసుకుంటాడు, అప్పటి వరకు తల్లిదండ్రులే చేయాలి ఆ సంస్కారాలన్నీ. ఇట్లా మొదటి గర్భాధానం దగ్గర నుంచి అంత్యేష్టి, అంత్యేష్టి కూడా ఒక కర్మే, అది ఒక సంస్కారమే. దహన సంస్కారం అంటారు దాన్ని, అవి సంస్కారాలే. ఇవన్నీ దేనికంటే మనిషిని సంస్కరించడానికి చేసేవే కానీ మరి దేనికి కాదు. అవన్నీ సంస్కారాలు అంటాం. అదేవిధంగా మన ఇంట్లో కూడా ఎన్నో చేస్తున్నాం కదా పూజలు, ఇవన్నీ కూడా పద్ధతిగా చేయకుండా. ఇప్పుడు వరలక్ష్మీ నోము అంటే ఏం చేస్తారు, క్యాసెట్ ప్లేయర్ పెట్టుకుని క్యాసెట్ అందరు వరలక్ష్మీ నోము చేస్తున్నారు. ఒక పూజారిని పిలవాల్సిన పని లేదు. అందులో అదేమంటే సిటీలో ఉన్నాం కదండి, ఎక్కడొస్తాడండి పూజారి అండి, పిలిస్తే కదా రావడానికి. ఆ వరలక్ష్మీ నోము, సత్యనారాయణ వ్రతం నోము అన్నీ క్యాసెట్స్లోనే సీడీల్లోనే దొరుకుతున్నాయి అందరికీ. రుద్రం అవన్నీ కూడా అందులోనే దొరుకుతున్నాయి. ఇంట్లో రుద్రం చేసుకుంటారు వాళ్ళే క్యాసెట్ పెట్టుకొని, క్యాసెట్ పెట్టుకుని వరలక్ష్మీ నోము, క్యాసెట్ పెట్టుకునే సత్యనారాయణ వ్రతం అన్నీ వాళ్ళు. నువ్వేం చేస్తున్నావారంటే నేనేం చేయనండి, ఊరికే కూర్చుంటాను అక్కడ. ఇట్లా మనుషులు, ఎందుకంటే ఆ పూజారిని పిలవాలి, మళ్ళీ ఆయన టైంకి వస్తాడు, ఆయనకి దక్షిణ ఇవ్వాలి. అందుకే చెప్తున్నారు మంత్రహీనం అదక్షిణం అన్నాడు. ఆ దక్షిణం, దక్షిణ లేకుండా చేయడం అనమాట. ఇప్పుడు ఆయన పిలిస్తే దక్షిణ ఇవ్వాలి కదా. ఆయన డిమాండ్ చేస్తాడు 116లు అంటాడు, 1016లు అంటాడు. ఆ మంత్రమే కదండి కావాల్సింది, ఎవరు చదివితే ఉంది, క్యాసెట్ చదివితే పోలేదా అని చెప్పి క్యాసెట్ పెడతారు. దక్షిణ ఇచ్చే పని ఉండదు కదా. అలా చేస్తే అది తామస పూజ అయిపోతుంది, తామస యజ్ఞం అయిపోతుంది. అదక్షిణం అన్నారు, దక్షిణ లేకుండా ఏదైనా చేసినా. ఇప్పుడు మనం చేసేది జ్ఞాన యజ్ఞం, వింటున్నాం అనుకుంటుండి ఈ భగవద్గీత, ఇది కూడా దక్షిణ ఇవ్వకుండా విన్నాము అంటే అది తామస యజ్ఞం అన్నమాట. అందుకని అక్కడ హుండీ పెడతాం. దేనికి, గురువు కోసం కాదు, శిష్యులు వాళ్ళు వినేటటువంటి గీతా యజ్ఞం ఇది. గీతా యజ్ఞం అంటే ఏమిటి, గీతను వినడం గీతా యజ్ఞం. ఆ యజ్ఞమైన కర్మలో వాళ్ళు వినేసి వెళ్ళిపోతే వాళ్ళు తామస యజ్ఞం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా అక్కడ ఒక హుండీ పెడతాం. ఎంతో కొంత వెయ్యి నాయన, నీకు ఇష్టం ఉంటే వెయ్యి, వేయడం మంచిది అన్నారు. అదక్షిణం అన్నారు, దక్షిణం వేయకపోతే అది తామస యజ్ఞం అయిపోతుంది. అంతేకాదు మనం ఒక స్మార్ట్ అనుకుంటాం, వీఆర్ వెరీ స్మార్టర్ అంటాం. భగవాన్ మనకంటే స్మార్ట్, ఆయనకి తెలుసు ఎప్పుడు ఎంత ఫలం ఇవ్వాలో అని. మనం ఇచ్చిన దాన్ని బట్టి మన ఫలం కూడా మనకు దొరుకుతుంది అన్నారు. మానసికంగా కానీ, కాయికంగా కానీ, లేకపోతే వాచికంగా కానీ, ఆ యొక్క మన యొక్క కృతజ్ఞతను తెలుపుకోవడం అనేది చాలా ముఖ్యం. అదక్షిణం, వీళ్ళు తామస పనులు యజ్ఞాలు చేసేవాళ్ళు వీళ్ళు అన్నమాట. అదక్షిణం అన్నట్టు దక్షిణం ఇవ్వరు వాళ్ళు, మనసు రాదు ఇవ్వడానికి. ఆయనకేంటంటే చాలా ఉంది కదా, చాలా ఆస్తులు ఉన్నాయి. ఆయనకు ఆస్తి ఉంటే ఏమిటి, ఆయనకి గురుదక్షిణ ఎంతమంది 1000 ఇచ్చినా సరే, నువ్వు ఇవ్వాల్సింది, నువ్వు ఇవ్వాల్సిందే కదా. నీ అప్పు అప్పే కదా, అది రుణం. ఒక గురువు దగ్గర విజ్ఞానం తీసుకొని మనం దక్షిణ ఇవ్వకపోతే రుణపడతాం మనం. రుణపడితే ఏమవుతుంది, మళ్ళీ జన్మ వస్తుంది. అందుకని ఇవన్నీ నేర్పవలసి ఉన్నది. గురువులు ఏం చేయాలంటే నేర్పాలి. అంతేగాని మనం ఇచ్చే 10 రూపాయలతో, మనం ఇచ్చే 100 రూపాయలతో వాళ్ళ జీవనం గడుస్తున్నది అనేటువంటి దృక్పథం ఉండకూడదు. ఇంకా వేసేటప్పుడు గురుదక్షిణ మనం ఏమనుకోవాలి, అయ్యో భగవంతుడే నాకు బాగా గురుదక్షిణ ఇచ్చే శక్తిని ఇవ్వు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఇవ్వాలి. అయ్యో ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి పాత రూపాయలు నోటు, 10 రూపాయలు నోటు తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ చెల్లిపోవట్లేదండి, ఏ షాపులో కూడా ఎవడు తీసుకోవట్లేదు. అది తీసుకొచ్చి వేసామనుకోండి, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం, దేవుణ్ణి మోసం చేయగలమా. కాబట్టి ఎంత సునిశ్చితమైనటువంటి మనస్సు ఉండాలి తెలుసా, మనిషికి సంస్కారం కావాలి, అంత సంస్కారం రావాలి. కాబట్టి ఇచ్చేటప్పుడు ఆలోచించకుండా, రెండో థాట్ లేకుండా ఇచ్చేసేయి. నువ్వు 10 రూపాయలు ఇస్తే నీకు 1000 రూపాయలు వస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఏమండి ఇవన్నీ మేము నమ్మవండి అంటాడు. ఏదో విధంగా నీకు సుఖరూపంలోనో ఆనంద రూపంలో ఎప్పుడో ఒకప్పుడు అది నీకు ఆ ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. ఇచ్చేది ఎప్పుడు వృధా పోదు. అందుకని మన వాళ్ళు దానం చేయడం నేర్పారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అదక్షిణం, దానం చేయరు, దక్షిణ ఇవ్వరు. శ్రద్ధ లేదు కదా, శ్రద్ధ ఉంటే ఇస్తాడు. అయ్యో ఇంతటి గొప్ప విషయాన్ని మనం వింటున్నాము, ఇంతటి విషయాన్ని మనకు చెప్పడానికి స్వామిని వస్తున్నారు అనేటువంటి శ్రద్ధ ఉండాలి కదా. ఈ స్వామిని చెప్పే విషయమే కాదు, ఏదైనా సరే దేవుడి గుళ్ళోకి వచ్చాం, దేవుడి మీద శ్రద్ధ ఉంటేనే కదా గురుదక్షిణ వేస్తాం. అంత హుండీ పెట్టారు అక్కడ, దాంట్లో దక్షిణ వెయ్యాలి కదా, అందులో దక్షిణ వేయాలి. ఎందుకంటే గుడికి వచ్చాం కదా మనం, గుడికి రావడం, దైవ దర్శనం చేసుకోవడం ఒక యజ్ఞమే, గీత వినడం ఒక యజ్ఞమే, అందులో శ్రద్ధ ఉండాలి. మరి తామసం చేసేవాళ్ళు నాకేం ప్రయోజనం వస్తుందా అని చూసుకుంటూ ఉంటాడు ఎంతసేపటికి. శ్రద్ధావిహీనం, శ్రద్ధ లేదు, ఎంతసేపటికి స్వార్థం అన్నమాట. శ్రద్ధ లేదు, స్వార్థం ఉంటుంది. శ్రద్ధావిహీనం రహితం, శ్రద్ధావిరహితం, శ్రద్ధ లేకుండా ఉండడం ఆ యజ్ఞం తామసం పరిచక్షతే. అటువంటి యజ్ఞం తామసం అని చెప్పబడుతున్నది, పరిచక్షతే అంటే పిలువబడుతున్నది అన్నాడు. దీంతో మూడు రకాలైనటువంటి యజ్ఞాలు అయిపోయినాయి. అందుకని మంత్రం లేనటువంటి పూజ, ఇంట్లో పూజ చేసేటప్పుడు మంత్రం లేకుండా, శ్రద్ధ లేకుండా, కాలం ఇంట్లో అన్ని పనులు చేసుకున్న తర్వాత పూజ చేస్తారు చాలామంది. ఏది కాఫీలన్నీ తాగి పేపర్ అంతా చదివి ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత పూజ చేస్తారు, అది కాలలోపం. ఉదయం లేవంగానే ముందు స్నానం చేసి దేవునికి పూజ చేసిన తర్వాతనే మిగతావి చెయ్యాలి కదా, మన ఇష్టం కదండి మార్చేసుకుంటాం. ఆయన అడగడు కదా ఏ ఈరోజు ఎందుకు ఈ టైంకి చేసావు, పూజ పూలు ఎందుకు వాడిపోయిన పూలు పెట్టావు అని అడుగుతాడు ఆయన. పూలమాల ఖరీదంటే చీపోయినట్టు పూలమాలను తీసుకొచ్చి వేసి చీపోయిన చిన్న కొబ్బరికాయ, ఎక్కడ దొరకదు ఇంకా కొబ్బరికాయ, అట్లాంటి కొబ్బరికాయ కొనుక్కొచ్చి అన్ని చీపు రకాలు దేవుడి కోసం అని చెప్పి పెట్టి అమ్ముతారు చూడండి అక్కడ. దేవుడి గుళ్ళ ఇవ్వడానికి కోసమే అమ్ముతారు వాళ్ళు. మనకు కావాలంటే సూపర్ మార్కెట్కి పోతాం, ఆయనకు కావాలంటే అందులో చీపెస్ట్ కొని మరీ ఇస్తాం. ఇట్లా చేసేవాళ్ళు తామస యజ్ఞం చేస్తున్నారంట. తర్వాత 14వ శ్లోకం, వేరే టాపిక్కి వెళుతున్నాం ఇప్పుడు. ఇదేమిటంటే తపస్సు అనమాట, మూడు రకాలైనటువంటి తపస్సు. ఇక్కడ ఈ తపస్సు మీద రెండు విషయాలు, శారీరక తపస్సు అని, మానసిక తపస్సు అని, కాయిక తపస్సు అని, వాచిక తపస్సు అని, మూడు రకాలైనటువంటి తపస్సు. తపస్సు అంటే ఏమిటి అని చెప్పి తర్వాత కృష్ణ పరమాత్మ 6 శ్లోకాల తపస్సు గురించి మాట్లాడుతున్నారు. చాలా ముఖ్యమైన శ్లోకాలు, అన్నీ ముఖ్యమైనవే. ఓకే, 14వ శ్లోకం చదువుతాం.
దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచ మార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే.
తపస్ అంటే ఒక వ్రతాన్ని, ఒక సంకల్పాన్ని మనసులో అనుకొని ఇది తప్పకుండా చేసి తీరతాను, ఎటువంటి సమయంలో అయినా సరే, ఎటువంటి కష్టం వచ్చినా సరే, 600 అయినా 106 అయినా అంటారు చూసారా, 600 అయినా 106 అయినా అంటే వర్షం పడినా, పిడుగులు పడినా, కరెంటు లేకపోయినా, ఎండ మండిపోతున్నా, ఏమన్నా కానివ్వండి, ఎంత కష్టసాధ్యమైనప్పటికీ కూడా నేను అనుకున్నాను అంటే ఇది చేసి తీరుతాను, అలా ఏదైతే చేస్తామో అది తపస్సు, అలా ఏదైతే చేస్తామో అది తపస్సు అన్నారు. ఆ తపస్సు మూడు రకాలైనటువంటిది. మొదట కాయిక తపస్సు అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. కాయిక తపస్సు అంటే ఏంటి? శారీరం తపః, శరీరంతో చేసేటటువంటిది శారీరం అన్నారు. తపస్సు అనేటువంటిది మూడు కరణాలు, కరణాలంటే పరికరాలు, మూడు పరికరాలతో చేయొచ్చు. ఇప్పుడు మనం ఎలాగైతే మనం ఉపయోగించుకుంటే వస్తువులు కరణాలు కదండి, పెన్ను వాడుతున్నాం, ఆ పెన్నులో ఇంక్ అయిపోతే ఇంకు పోసుకుంటాం, దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం, కవర్లో పెట్టుకుంటాం, బాక్స్లోనూ పెట్టుకుంటాం, కరణం కదా అది, మనం ఉపయోగించే కరణం కదా. కళ్ళజోడు ఉందనుకోండి, కళ్ళజోడు పెట్టుకుంటారు, ఎట్లా పెట్టుకుంటారు, పెట్టుకునేటప్పుడు తుడిచి మరీ పెట్టుకుంటారు, అదే అన్నారు ఉపకరణం అన్నారు. కళ్ళజోడు ఉపనేత్రం ఎక్కడుందంటారు, కళ్ళజోడుకు పేరు ఏమిటో తెలుసా తెలుగులో? ఉపనేత్రం. ఎందుకు ఉపనేత్రం? రెండో కన్ను, అది లేకపోతే ఎక్కడుంది కళ్ళ చూడు అని ఎందుకని. చాలామందికి పవర్ ఎక్కువగా ఉంటుంది. ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కళ్ళజోడు పెట్టుకుంటేనే కనపడుతుంది. నా కళ్ళజోడు ఎక్కడుంది అంటాడు. కళ్ళజోడు ఎతకడానికి కళ్ళజోడు పెట్టుకుంటే కానీ కళ్ళజోడు కనపడదు. కళ్ళజోడు కోసం ఎతుకుతుంటే ఇదేన్ని పెట్టుకుని ఎతకాలి? కళ్ళజోడు పెట్టుకుంటేనే అన్నీ కనపడేవాడికి కళ్ళజోడే కనపడలేదనుకోండి, ఎక్కడో మర్చిపోయినాడు కళ్ళజోడు. మన క్లాసులో మర్చిపోతుంటారు చాలామంది స్టూడెంట్స్ కళ్ళజోడు మర్చిపోతూ ఉంటే నాకు బాధ, అయ్యో ఈ కళ్ళజోడు లేకపోతే వాళ్ళు ఎట్లా పని చేసుకుంటారో ఏమో ఇంట్లో అనుకుంటాం. అందుకే దాన్ని ఉపనేత్రం అన్నారు, రెండో కన్ను అని అర్థం. ఈ కళ్ళు ఎంత ప్రధానమో ఆ ఉపనేత్రం లేకపోతే ఈ కళ్ళు పనిచేయవు. అది పరికరం, నమకు కారణం అంటారు. దాన్ని శుభ్రం చేసుకొని పెట్టుకుంటాం కదా జాగ్రత్తగా, ఆ కవర్లో పెట్టుకుంటాం, కేసులో పెట్టుకుంటాం. అదేవిధంగా మన ఆధ్యాత్మిక మార్గంలో మోక్షాన్ని పొందాలనుకునేవాడు మూడు కరణాలు ఉపయోగిస్తారు. ఇంట్లో మనం ఉపయోగించేవన్నీ కరణాలే, పరికరాలు ఉపయోగించేవన్నీ కూడా. కారు ఒక కరణమే. కరణం అంటే ఏమిటి? ఇన్స్ట్రుమెంట్ అంటారు. మనం ఉపయోగించి దానివల్ల మనకు ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా ఈ జీవుడికి ఈ శరీరం అనేటువంటిది ఒక కరణం, బాహ్యకరణం. అదేవిధంగా ఈ మాట మాట్లాడుతున్నాను చూసారా, వాచిక, ఇది వాచికం అనేటువంటిది కూడా ఇది ఒక కరణమే. అదేవిధంగా మనస్సు అనేటువంటిది అంతఃకరణం. వాచికం అనేటువంటిది కర్మేంద్రియం. అన్ని ఇంద్రియాలన్నీ కూడా కరణాలే, అవన్నీ ఈ జీవుడికి ఉపయోగపడుతున్నాయి కదా. వాచికం మాట్లాడే మాట అనేటువంటిది వాచిక కరణం, కర్మ ఇంద్రియం. మనస్సు అనేటువంటిది అంతఃకరణం. శరీరం అనేటువంటిది బాహ్యకరణం. ఈ మూడు కరణాలు ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంచుకుంటామో, వాటిని సరిగా వినియోగిస్తామో, వ్యక్తి తన మోక్ష గమ్యాన్ని చేరగలుగుతాడు. ముందు ఈ యొక్క శ్లోకంలో శారీరక తపస్సు అంటే చెప్తున్నారు. శారీరక తపస్సు అంటే ఏమిటి అన్నారు. శరీరంతో చేసేటటువంటి పనులు, ఈ శరీరాన్ని ఉపయోగిస్తాం దేనికి అంటే, ఇది సాధనం నాకు, ఈ శరీరం వల్ల చేసే పనుల వల్ల నాకు చిత్తశుద్ధి, మంచి గతి వస్తుంది, నాకు మంచి మార్గంలో నేను వెళ్ళగలుగుతాను, మంచి గమ్యాన్ని పొందుతాను అనే దృష్టితో ఈ శరీరాన్ని ఉపయోగిస్తాం. మొదటిదేమిటి అంటే దేవపూజనం. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అని ఉన్నది. ఆ పూజనం అనేటువంటిది అన్నిటికీ అన్వయించుకోవాలి. దేవపూజనం, ద్విజ పూజనం, గురు పూజనం, ప్రాజ్ఞ పూజనం. ఈ శరీరంతో దేవపూజ చేయాలి ముందు. అందుకని ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణం చేయడం, ఆ దేవుడు కొంచెం కర్పూరం వెలిగించడం, కొబ్బరికాయో పూలో అగరబత్తియో దక్షిణ వేసి కాసేపు కూర్చొని రావడం దేవపూజనం. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లోనైనా పూజ చేయి. పంచమహాయజ్ఞాల్లో ఒకటి దేవపూజ. ఇంట్లో కూడా మనం చేతులతో అర్చన చేస్తాం కదా, పూజ చేస్తాం కదా, ఇది శారీరక పూజే కదా. నైవేద్యం పెడతాం, ఆరతిస్తాం, ఆ యొక్క దేవాలయాలంతా శుభ్రంగా ఉంచుకుంటాం. ఆ పూజ చేయడానికి దైవ పూజనం అంటారు. దేవ పూజనం లేకుండా ఏ రోజు ఉండకూడదు. మన జీవితంలో దేవుడే కదా ప్రధానం. కనుక మన కార్యక్రమాలు జరగడానికి ముందు ఆయన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి, ఆయనకి స్నానం చేయించి, ఆయనకు ఆహారం పెట్టి ముందు, ఆయన నువ్వు తిను ఫస్ట్ తర్వాత నేను తింటానని చెప్పాలి. అలా చేసినప్పుడే ఆ వ్యక్తి మాత్రమే సంస్కారవంతుడు, ఆ వ్యక్తి మాత్రమే ఉన్నతమైనటువంటి శ్రేయస్సైనటువంటి గమ్యాన్ని పొందగలుగుతాడు అన్నాడు. అందుకని దేవుడికి పూజ చేయనటువంటి రోజు ఉండకూడదు. అంతేకాదు దేవాలయ దర్శనం అనేటువంటిది చాలా ముఖ్యం కూడా. అందుకని మన దేశంలో అనేకమైనటువంటి వందల వేల సంఖ్యలో ఉన్నాయి దేవాలయాలు. మనకు తెలుసు అందరు ఎట్లా వెళ్తారు జనం. ఆ దైవ దర్శనం, దేవక్షేత్రం, దేవాలయాన్ని దర్శించడం ఒక సంప్రదాయం. అది ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో రావడం కోసమే. అది కూడా ముఖ్యంగా ఇంట్లో మన ఇంట్లో దేవుడికి ఒక పూజాగృహం ఉండాలి. మెట్ల కింద ఆయనకి పూజాగృహం పెట్టకూడదు. అంతటా బెడ్రూము, ఇంకా గ్రీన్ రూము, ఇదంతా అన్ని రూములు ఫిక్స్ అయిపోయినాయండి. వాళ్ళ వాళ్ళ రూమ్, వాళ్ళ పెద్ద అబ్బాయికి ఒక రూము, చిన్న అబ్బాయికి ఒక రూము, డ్రెస్సింగ్ రూము, గెస్ట్ రూము, అన్ని రూములకి ఫిక్స్ అయిపోయినాయి. దేవుడి రూమ్ ఎక్కడుందంటే పూజా రూమ్ అంటే దానికి చోటు చాలేదండి. ఇక్కడ కొంచెం ఖాళీ స్థలం ఉంటే అక్కడ పెట్టాను. చూశాను నేను స్టెయిర్ కేసు పక్కన పెద్ద ఇండిపెండెంట్ హౌస్, న్యూలీ కన్స్ట్రక్టెడ్. ఇంట్లోకి రాగానే ఫస్ట్ పెద్ద హాలు, తర్వాత కిచెన్, డూప్లెక్స్ హౌస్. డూప్లెక్స్ హౌస్లో ఎక్కడైనా దేవుడికంటే స్టెయిర్ కేసు ఎక్కుతూ ఉంటే ఆ పక్కన గ్యాప్ వస్తుంది కదా, ఇంకేం కట్టలేరు అక్కడ. ఆ గ్యాప్ వస్తుంది సార్, అక్కడ పెట్టారు దేవుణ్ణి. ఆయనకి చోటు ఇవ్వాలంటే మనసు రావడంలే, ఎందుకంటే ఆయన అడగడు కదా ఎన్ని స్క్వేర్ ఫీట్ ఇచ్చావు, ఎంత ఇచ్చావు అని ఆయన అడగడు. అబ్బాయి అయితే డిమాండ్ చేస్తాడు, అమ్మాయి అయితే డిమాండ్ చేస్తుంది, కోడలు డిమాండ్ చేస్తుంది. పాపం ఆయన ఏదో ఇదే ఇచ్చావులే చాలా సంతోషం మేలకుండా ఊరుకుంటాడు. ఆయనకి సంతోషపడతాడని చెప్పి అలా ఇవ్వచ్చామనం. కనుక దేవత పెట్టడానికి ప్రధానమైనటువంటి ఆ యొక్క స్థలాన్ని ఇచ్చి మిగతాది మనం ఉపయోగించుకోవాలి. లేకపోతే చాలామంది ఇళ్లలో వంటింట్లో ఉంటుంది, ఎందుకంటే ఆవిడ వంట చేసి ఆవిడే కదా పూజ చేసేది. ఆ వంట చేసేటప్పుడు ఆ గట్లన్నీ కడతారు, ఆ పక్కన కాస్త కొంచెం ఆయనకి ఖాళీ, అన్ని గిన్నెలు తప్పేళ్ళాలు అన్ని పెట్టుకుంటే పక్కనే ఆయనకు కొంచెం స్థలం ఇస్తారు. ఇట్లాగే ఇక్కడి నుంచి చూపించవచ్చు కదా ఆయనకి నైవేద్యం. అందుకని ఇది దైవ పూజనం అంట. ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వాలి ఆ దేవుడికి చిన్న. ఆయనకి ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం, దైవ పూజనం. తర్వాత ద్విజ పూజనం. ద్విజ అంటే బ్రాహ్మణుడు అని అర్థం. ఉపనయనమయ్యి ఈ పురోహితుడు ఉంటారు చూసారా, బ్రాహ్మణులు చదివి విద్యావంతులయ్యి వేదం చదివి ఘనాపాటిలు వీళ్ళందరూ ఉంటారు కదా, వేద అధ్యయనం చేసిన వాళ్ళు బ్రాహ్మణులను పూజించడం చాలా అవసరం ఉన్నారు. ఎందుకంటే వేదము బ్రాహ్మణుడు వేడు కాదు, ఆ సరస్వతి స్వరూపమే బ్రాహ్మణుడు ద్విజుడు అన్నారు. ఆ ద్విజుణ్ణి పూజించడం. ఒక బ్రాహ్మణుడికి ఎండాకాలం వస్తే ఫస్ట్ మనం ఏదైతే ఆ కాలాల్లో ఏవైతే లభిస్తాయో అది ముందు బ్రాహ్మణుడికి ఇవ్వాలి. మామిడి పండు మనం తినే ముందు ఫస్ట్ బ్రాహ్మణుడికి ఇవ్వాలి. ఏ ఏ కాలాల్లో ఏ ఏ ఫలాలు వస్తాయో ఆ ఫలాన్ని ముందు ఒకళ్ళకి దానం చేసి తర్వాత మనం తినాలి. అది ద్విజ పూజనం అంటారు. వాళ్ళకి నమస్కరించడం, వాళ్ళకి వస్త్రం ఇవ్వడం, వాళ్ళని పూజించడం, ఇవన్నీ కూడా ముఖ్యమన్నారు. తర్వాత గురు పూజనం అన్నారు. గురువు పూజించడం అంటే తల్లిదండ్రి మొదటి గురువు, తల్లిదండ్రి తర్వాత తల్లిని పూజించాలి, తండ్రిని పూజించాలి. బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రికి నమస్కారం చేసి వెళ్ళాలి. పిల్లలకి నేర్పాలి చిన్నప్పటి నుంచే, అమ్మకి చెప్పి వెళ్ళడం, నాన్నకి చెప్పి వెళ్ళడం, బయటికి వెళ్ళేటప్పుడు ఫలానా చోటుకు వెళుతున్నానని చెప్పాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. తల్లిదండ్రి కాకుండా బయట గురువుకి వెళ్తే, దగ్గరికి వెళ్తారు కదా చదువుకోవడానికి స్కూల్స్కి, ఆ గురువుని కూడా పూజించాలి. నమస్కారం పెట్టడం, ఆ గురువుకి శుశ్రూష చేయడం, ఆ గురువు యొక్క అవసరాలు తీర్చడం, వాళ్ళకి ఏమేం కావాలి జాగ్రత్త చూడటం, ఇవన్నీ చేయాలి. అంతేకాకుండా ఆ గురువుకి సేవ చేయడం వల్ల మనకు మేలు జరుగుతుంది, శ్రద్ధతో భక్తితో చేయాలి. అందుకని గురువును పూజించడం అంటే పూలు, పాద పూజ చేయడం, పాద ప్రక్షాళన చేయడం, ఆహారం ఇవ్వడం, వస్త్రం ఇవ్వడం, ఇవన్నీ కూడా గురు పూజను అంటారు. లేకపోతే ఆయన మన ఎదురుగా కనుక లేకపోతే కనీసం ఫోటో పెట్టుకొనైనా సరే, పాదుకలు పెట్టుకొనైనా సరే పూజ చేయడం. అందుకని గురువు తల్లి తండ్రి, గురువు దైవం, గురు పూజన వాళ్ళు ముఖ్యం. అంటే మన స్కూల్లో చదివేటప్పుడు టీచర్లు గురువులే కదా, వాళ్ళకి నమస్కరించాలి. తర్వాత శాస్త్రం చదివే వరకు వచ్చినప్పుడు శాస్త్రం చెప్పే గురువు గురువే, అందరినీ గౌరవించాలి. మనకి ఏ విద్య అయితే ఎవరైతే నేర్పుతారో వాళ్ళందరినీ గౌరవించాలి అన్నారు. అందుకని గురువులు ఆరు రకాలు చెప్పారు. జనితాచ అన్నారు, తల్లిదండ్రులు గురువే, జనితాచ ఉపనేతాచ. ఉపనయనం చేసే ఉంటారు చూసారా, యజ్ఞోపవీతం వేసే పురోహితుడు కూడా గురువే. ఉపనేతాచ యశ్చ విద్యా ప్రయశ్చతి, విద్యనిచ్చేవాడు గురువే. తండ్రులు గురువులే, యజ్ఞోపవీతం వేసేవాడు గురువే, తర్వాత విద్యా ప్రయచ్చతి విద్యనిచ్చేవాడు గురువే. స్వసురాశ్చ మామగారు కూడా గురువుతో సమానం. అగ్రజో భ్రాతాన్, జ్యేష్ఠ భ్రాత అంటే ఇంట్లో అందరికంటే పెద్దవాడైనటువంటి సోదరుడు ఉంటాడు కదా, ఆ సోదరుడు కూడా గురువుతో సమానంట. మన ఇంట్లో మనకు పెద్ద అన్నయ్య కనుక ఉంటే పెద్దన్నయ్య గురువుతో సమానం అని చెప్పబడింది. అందుకని పెద్దన్నయ్య భార్య తల్లితో సమానం, అతని తండ్రితో సమానం, గురువుతో సమానం. అతని భార్య వదిన అంటాం కానీ తల్లితో సమానం అంటారు. అందుకే లక్ష్మణుల వారు సీతాదేవిని ఎప్పుడు తల్లిగా చూసేవాడు. సో దేవ పూజనం, ద్విజ పూజనం, గురు పూజనం, చివరిగా ప్రాజ్ఞ పూజనం. ప్రాజ్ఞ అంటే జ్ఞానులు అన్నారు. ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞానులను కూడా పూజించాలి. జ్ఞానం పొందినటువంటి బ్రహ్మజ్ఞానులు కూడా వాడిని పూజ చేస్తే మనకు తప్పకుండా ఆ శ్రేయస్సు కలుగుతుంది, మోక్షాన్ని పొందగలుగుతాం. శౌచం, తర్వాతది శౌచం. ఇవన్నీ కూడా కాయిక కర్మ కిందకే వస్తాయి. శరీరాన్ని ఉపయోగిస్తాం కదా ఈ కార్యక్రమాల్లో, శరీరం తపస్సు అంటారు వీటన్నిటిని. గురువును పూజించడం శారీరక తపస్సు, తల్లిదండ్రులను పూజించడం శారీరక తపస్సు, దేవుణ్ణి పూజించడం శారీరక తపస్సు. తర్వాత శౌచం అంటారు శుభ్రత, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారు చూసారా. ముందు నీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకో, 4 సార్లు తింటావు, 2 సార్లు స్నానం చేస్తే ఏమిటి నష్టం? స్నానం చేయాలి, నువ్వు ధరించే వస్త్రాలు శుభ్రంగా ఉండాలి. నీ శరీరం శుభ్రంగా ఉండాలి, నీ వస్త్రాలు శుభ్రంగా ఉండాలి, నువ్వు తినే ఆహారం శుభ్రంగా ఉండాలి, నువ్వు ఉపయోగించే వస్తువులన్నీ శుభ్రంగా ఉండాలి, నువ్వు ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అవి శుభ్రంగా ఉన్నప్పుడే నువ్వు శారీరక తపస్సు చేస్తున్నావు అని అర్థం. మన ఉండే పరిసరాలు శుభ్రంగా లేకపోతే అది శారీరక తపస్సు కాదు. శరీరం శుభ్రంగా ఉంచుకోకపోతే అది శారీరక తపస్సు కాదు. శౌచం. ఆర్జవం, ఆర్జవం అంటే ఏదైతే ఆలోచిస్తావో అదే చెయ్యి అన్నారు. యథాచింతనం అన్నారు. మనం చేసే పనులన్నీ కూడా ఆర్జవం అంటే ఏమిటి, మనం చెప్పిన దానికి, ఆలోచించేదానికి, చేసేదానికి పనికి సంబంధం ఉండాలి. మనస్సేకం వచస్సేకం కర్మణి ఏకం మహాత్మనః అన్నారు. మనం చెప్పేది, మాట్లాడేది, మనం ఆలోచించేది, చేసే పని సంబంధం ఉండాలి. మనసి అన్యత్ వచసి అన్యత్ కర్మణి అన్యత్ దురాత్మనః అన్నారు. దురాత్ములకి వాళ్ళు చెప్పేదానికి, మాట్లాడేదానికి, చేసేదానికి సంబంధమే ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం. నేను అనుకున్నానండి వాళ్ళకి 1116 ఇద్దామని, కానీ ఇప్పుడు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్నాను 1116 ఇద్దామని, ఇప్పుడు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, అందుకే 116తోనే సర్దుకున్నాను అన్నాడు. సర్దిపుచ్చాను అన్నాడు. అంటే అనుకున్నది ఒకటి, చేసినది ఒకటి. చెప్పింది ఏమిటి, 1116 ఇస్తానని చెప్పాం. ఇచ్చింది ఎంత, ఆలోచనలో 1116, చెప్పినప్పుడు 1116, ఇచ్చేది 116. దేవునికి కూడా ఇప్పుడు చేద్దాం అనుకున్నాను, ఫలానప్పుడు వస్తానన్నాను, దేవాలయానికి వెళదాం అనుకున్నాము అనుకున్నాం, మనసులో వచ్చిన ఆలోచన వేరు. కానీ చేసేది ఎప్పుడు, 5 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత. అలా చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? ఎప్పుడు అనుకున్నావో అప్పుడే చేయాలి ప్రయోజనం, లేకపోతే దానికి ప్రాయశ్చిత్తం చేయాలి మళ్ళీ. అందుకని దీన్ని ఆర్జవం అంటారు. నువ్వు అనుకున్న దాన్ని నెరవేర్చాలి. అదే కదా మరి తపస్సు అంటే, కష్టం వస్తుంది అయినా అప్పుడే చేయాలి. ఇప్పుడు ఫైనాన్షియల్గా కొంత ప్రాబ్లంగా ఉందండి, అందుకని పూజలన్నీ తగ్గించేసాను, ఇంట్లో పూలు కొనడం లేదు, దీపారాధన లేదు, అన్ని ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఏం చేస్తాడు, ముందు ఆయనకి ఫస్ట్ క్యాజువాలిటీ, మనకు షాంపులు పౌడర్లు ఏం తగ్గవు. డబ్బుల్ని లేకపోయినా కూడా, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా కూడా మన యొక్క భోగాల్లో ఏం లోపం ఉండదు. కానీ ఆ భగవంతుడికి పూలు తగ్గిస్తాం, అన్నీ అర్చన చేసేవి తగ్గిస్తాం, ఇవన్నీ పోతాయి. ఎక్కడెక్కడ దానాలు చేసేవి, గుళ్ళకని డొనేషన్లు ఇచ్చేవి అన్నీ పోతాయి. అందుకని ముందు ఎవరికి అంటే స్కేర్సిటీ భగవంతుడికి. ఇది ఇట్లా ఉంటుంది మేడం, మనిషి ఆలోచనకి పొంతన లేదంటారు చూసారా, ఆలోచనకి పనికి పొంతన లేదేమిట్రా అంటారు. అలా పొంతన లేకపోతే దాన్ని ఆర్జవం లేకపోవడం అంటారు. తపస్సు అంటే ఏమిటి? ఆర్జవం ఉండడమే తపస్సు. నేను అనుకున్నానండి చేసి తీరుతానండి అంతే, ఎంత కష్టం వచ్చినా సరే అది ఆర్జవం. రుజుభావం అని అర్థం. ఆర్జవం అంటే ఏమిటి? రుజుభావం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటారు. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్గా ఉండాలి మనిషి, అప్పుడే అది బెస్ట్ క్యారెక్టర్ అంటారు దాన్ని. తల వంచకూడదు దేనికి కూడా, తల వగ్గకూడదు అంటారు చూడండి. అయితే మంచి పనులకి, తపస్సు అంటే మంచి పనులు చేయాలి. బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యాన్ని పాటించడం కూడా శారీరక తపస్సు అన్నారు. అంటే ఇంద్రియ భోగ లాలసుడు కాకుండా ఉండడమే బ్రహ్మచర్యం. ఇంద్రియ భోగాల వైపు పరిగెత్తకూడదు మనిషి, పతనం అయిపోతాడు. ఏ ఇంద్రియాలను కూడా మనిషి అతిగా ఉపయోగించాడనుకోండి అన్ని రకాల రోగాలు వస్తాయి మనిషికి. కనుక బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అది కూడా శారీరక తపస్సు. తర్వాత అహింస అన్నారు, హింస చేయకుండా ఉండడం అన్నారు. ఎవరిని మాటల ద్వారా బాధించకుండా ఉండడం అంటే పనుల ద్వారా, ఇక్కడ మాటలు కాదు, శారీరకంగా మనం ఎవరిని బాధించకూడదు. కొట్టడం కానీ, పిల్లల్ని కొట్టామనుకోండి వాళ్ళ మనస్సు గాయపడుతుంది. మీరు కొట్టిన గాయం పోవచ్చు, కానీ మీరు కొట్టడం వల్ల వాళ్ళ మనసులో ఏర్పడ్డ గాయం పోదు. అందుకని పిల్లల్ని దండించేటప్పుడు కూడా జాగ్రత్తగా దండించాలి. ఒకసారి వాళ్ళ మనసు విరిగిపోయిందంటే ఇంకా మళ్ళీ అతికించడం కష్టం. పిల్లల్ని దండించేటప్పుడు చాలామంది కొడతారు. ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల్ని కొట్టడం చాలా సహజం, ఎందుకంటే గొడవ చేస్తారు కదా. గొడవ చేస్తే కదా పిల్లలండి, గొడవ చేయకపోతే పెద్దవాడే కదా. పిల్లలే కదా గొడవ చేసింది, ఎవరు చేస్తారు? కానీ అప్పుడే పోతుంది ఓర్పు పిల్ల పెద్దవాళ్ళకి, ఓర్చుకోవడం కష్టమే. అందుకని పిల్లల్ని పెంచడం చాలా కష్టం. హింస చేయకూడదు అంటారు, ఎవరిని హింసించవాకు అన్నారు. అహింస అన్నారు. తర్వాత ఇవన్నీ కలిపి శారీరం తప ఉచ్యతే, వీటన్నిటినీ కాయిక శారీరక తపస్సు అని పేరు. తర్వాత శ్లోకంలో వాక్ తపస్సు గురించి చెప్తున్నారు.
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే.
వాక్ అనేటువంటిది కరణ ఇంద్రియం, కర్మ ఇంద్రియమే. ఈ కర్మ ఇంద్రియం జ్ఞాన ఇంద్రియాల్లో 10 ఇంద్రియాలు, వాటిలో కర్మ ఇంద్రియం వాగ్ ఇంద్రియం. వాక్ ఇంద్రియం అంటే మాట్లాడేటటువంటి, ఇది ఒక కరణం మనకు కదా. మాట్లాడడం కూడా అది ఒక పెద్ద ఆర్ట్. ఒకడు నోరు తెరిస్తే మాట్లాడటం జాత కాదంటారు చూసారా. మాట్లాడటం జాత కాదంటే ఏమిటి అర్థం? ఆల్ఫాబెట్స్ తెలియవా వాళ్ళకి అని అర్థమా? ఎలా మాట్లాడాలో తెలియదు అని అర్థం. కొంతమంది మాట్లాడితే చక్కగా మాట్లాడతారు, నిదానంగా, స్పష్టంగా, ప్రశాంతంగా, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అలా మాట్లాడతారు. ఇక్కడ మొదట ఒక్కొక్కటి ఒక్కొక్క కండిషన్. ఏది వాక్ తపస్సు అంటే ఉద్వేగం కలిగించకుండా మాట్లాడడమే వాక్ తపస్సు. మనం మాట్లాడే మాటలు అవతలి వ్యక్తిలో ఉద్వేగాన్ని కలిగించకూడదు. కోపాన్నో, తాపాన్నో, కష్టాన్నో, బాధనో కలిగించకూడదు మన మాటలు. దాన్ని అనుద్వేగకరం వాక్యం అంటారు. వాక్యం అంటే మాట, పలుకు, సెంటెన్స్ అంటారు చూసారా. వాక్యం అంటే ఆ మాట అనుద్వేగకరం, ఉద్వేగం లేకుండా. ఇది మొదటి పాయింట్. అంటే హర్ట్ చేయకుండా, అవతల వాళ్ళని బాధ పెట్టకుండా మాట్లాడు అని అర్థం. సత్యం, సత్యం వాక్యం, అనుద్వేగకరం వాక్యం. సత్యం అంటే మాట్లాడేది వాళ్ళని హింసించేదిగా ఉండకూడదు, అదేవిధంగా సత్యాన్ని మాట్లాడాలి. మళ్ళీ అబద్ధం చెప్పవద్దు అని అర్థం. మూడవది ప్రియం, నాలుగు హితం అన్నారు. ప్రియంగా మాట్లాడు, సత్యాన్ని మాట్లాడు. ఏమండి, ఏదో ఒకటి మాట్లాడితే చాలన్నారు. అనుద్వేగకరంగానూ ఉండాలి, సత్యంగానూ ఉండాలి, ప్రియమైనటువంటి మనం మాట్లాడే మాట వాళ్ళకి ప్రియాన్ని కలిగించాలి. నోరు తెరవంగానే అయ్యో ఆయన ఏం చెప్పబోతున్నాడో, ఏమంటాడో భయపడకూడదు. మంచి మాట చెప్పాలి, చెప్పేటప్పుడు మంచి మాట చెప్పాలి. రిలాక్స్ అంటే శాంతంగా ఉండు, అంటే శాంతంగా ఉండు, శాంతో భవ. శంకరాచార్య వారు చెప్తారు ఈ అన్నీ ఉండేటువంటి స్టేట్మెంట్ ఒకటి చెప్తారు ఆయన. ఇది అనుద్వేగకరంగా ఉండకుండా, ఉద్వేగకరంగా ఉండకుండా శాంతంగా ఉండేది, శాంతో భవ. అంటే మనం ఇంగ్లీష్లో రిలాక్స్ అంటారు, శాంతించు అంటారు, శాంతంగా ఉండు, శాంతో భవ. స్వాధ్యాయం యోగం అనుతిష్ఠ. ప్రియమైన మాటలు, హితమైన మాటలు. స్వాధ్యాయం అంటే నువ్వు వేదాధ్యయనం చెయ్యి, విష్ణు సహస్రనామం చదువు, రుద్రం చదువు, భగవద్గీత చదువు, లలిత సహస్రనామం చదువు, లేకపోతే హనుమాన్ చాలీస చదువు, అన్ని చదువు, లేకపోతే ఏదో ఒకటి చదువు. అన్ని చదవమని చెప్పలేదు కదా, ఏదో ఒకటి చదువు. సుందరకాండ పారాయణం చెయ్యి, ఏదో ఒకటి భగవంతుడికి సంబంధించింది. స్వాధ్యాయం యోగం, కర్మయోగాన్ని ఆచరించు. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మని చేసి ప్రసాద బుద్ధితో ఫలం స్వీకరించు. యోగం చ అనుతిష్ట. ప్రియంగా ఉన్నాయి, హితంగానూ ఉన్నాయి. హితం ఏమిటి? తథా ఈ విధంగా చేస్తే తే శ్రేయః భవిష్యతి, నీకు శ్రేయస్సు కలుగుతుంది. ఇది హితం. శాంతభవ అనేటువంటిది సత్యం. నువ్వు గనక ఇవి చేస్తే నీకు మోక్షం వస్తుంది ఖచ్చితంగా, అది సత్యమే కదా. స్వాధ్యాయం యోగం అనుతిష్ట అనేటువంటిది ప్రియం, హితం ఆలుసు, హితమే కదా. కనుక మనం మాట్లాడే మాట సత్యంగా ఉండాలి, ప్రియంగానూ ఉండాలి, హితాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ఇలా చూస్తే అసలు మనం మాట్లాడుతున్నావా లేదా? మన పిల్లలతో మాట్లాడితే, ఎవరితో మాట్లాడినా కూడా, ఏ వ్యవహారం చేస్తున్నా కూడా మన యొక్క సంభాషణ అవతల వ్యక్తికి ప్రశాంతతగా ఉండాలి, ఆనందాన్ని ఇవ్వాలి, అది సత్యంగా ఉండాలి, పరమహితాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ఇవన్నీ కనుక ఉంటేనే వాక్ తపస్సు. ఏమండి, ఒక్కటి ఉంటే చాలదా, రెండు ఉంటే చాలదా? ఆహా, అందుకే చా అని పోయేశారు కృష్ణ పరమాత్మ. చా అంటే ఏమిటి? అన్నీ ఉంటేనే అని అర్థం. అనుద్వేగకరం వాక్యం, సత్యం వాక్యం, ప్రియం వాక్యం, హితం వాక్యం. అందుకని మాట్లాడే ముందు ఈ నాలుగు ఉన్నాయా లేదా చూసుకోండి ముందు. నాలుగు ఉన్నాయా లేదా చూసుకొని ఎస్ అన్నప్పుడే ఆ మాట రావాలి లోపల నుంచి. లేదంటారా షట్ అప్ యువర్ మౌత్ అని. నేను చెప్పలేదండి, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అది వాక్ తపస్సు అన్నారు. స్వాధ్యాయ అధ్యయనం చ, నీవు ఏ శాఖకి చెంది ఉంటావో ఆ శాఖ యొక్క వేదాన్ని చదవడం, ఉపనిషత్తు పారాయణం, భగవద్గీత పారాయణం, నీకు తెలిసినటువంటి స్తోత్రాలు. ప్రతిరోజు స్తోత్రాలు చదవచ్చదు కదా. ఆ మ్యాగజైన్లు చదివితే ఏమొస్తుంది? వీక్లీ మ్యాగజైన్, డైలీ పేపరు, దాని బదులుగా ఇవన్నీ చదవచ్చు కదా. అంటే టీవీ ముందు కూర్చుంటాడు, ఇవన్నీ చదవంటే. అందుకని వయసు వచ్చిన తర్వాత పుస్తకం చూసి చదవడం కష్టం. దేవీ భాగవతం అంటే వెనకటి రోజుల్లో మా ఇళ్లలో మీ చిన్నపిల్లప్పుడు ప్రతిరోజు దేవీ భాగవతం పారాయణం చేసేవాళ్ళు. ఇప్పుడు దేవీ భాగవతం అంటే ఏమిటండి అని అడుగుతారు. వాల్మీకి రామాయణం పారాయణం చేసేవాళ్ళు, ఇవన్నీ గ్రంథాలన్నీ కూడా పారాయణం చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ పారాయణం చేయడం వల్ల ఏమవుతుందంటే చిత్తశుద్ధి వస్తుంది మనిషికి, సంస్కారం వస్తుంది, దైవభక్తి పెరుగుతుంది. కనుక ఆ పారాయణ స్వాధ్యాయం అంటారు దీన్ని. ఇప్పుడు వేదాంత స్టూడెంట్స్ ఏం చేయాలి? భగవద్గీత చదవడం, ప్రతిరోజు ఒక అధ్యాయం, భార్య భర్త పిల్లలందరూ కూర్చొని ప్రతిరోజు ఒక అధ్యాయం చదవడం, లేకపోతే ఒకరికొకరే చదువుకునేట్లయితే ఉపనిషత్తుని చదవడం. కనీసం గురువుగారు ఏవైతే చెప్పేశారో అవన్నీ చదవచ్చు కదా ఇంట్లో కూర్చొని. మళ్ళీ సోమవారం వస్తేనే పుస్తకం ఎక్కడుందని వెతుక్కుంటూ, ఆ పుస్తకం వెతికి ఎక్కడ పెట్టాలి ఆ పుస్తకం తీసుకురా. ఒక్కొక్కసారి భగవద్గీతకు బదులుగా భాగవతం పుస్తకం తీసుకొచ్చేవాళ్ళు, భాగవతానికి బదులుగా భగవద్గీత తెచ్చేవాళ్ళు, నోట్స్ ఒకదానికి ఒక నోట్స్ తీసుకొచ్చేవాళ్ళు. ఏమిటంటే ఎక్కడో పెట్టేవాడు పుస్తకం, మర్చిపోయినా ఉంటాడు, మన శ్రద్ధ అట్లా ఉంటుంది. కనుక ఆ పుస్తకం ప్రతిరోజు పారాయణం చేయడం స్వాధ్యాయ అభ్యసనం అన్నారు. ఇలా చేస్తే ఇవన్నీ వాంగ్మయం తప ఉచ్యతే, ఇవన్నీ ఉన్నప్పుడే దీన్ని తపస్సు అంటారు, వాక్ తపస్సు అంటారు. అందుకని మాట్లాడే నాలుక ఈ తినే నాలుక ఇది రెండు పనులు చేస్తుంది. మాట్లాడేటప్పుడు ఆ దైవానికి సంబంధించినవే మాట్లాడడం, సత్యాన్ని మాట్లాడడం, ఇలా చేయడం వల్ల ఆ తపస్సు. యోగస్య ప్రథమ ద్వారా వాంగ్ నిరోధ అన్నారు. సత్యం ప్రియం హితం అనుద్వేగకరంగా లేనప్పుడు ఆ స్థలంలో నేను మాట్లాడితే ఒకవేళ అసత్యం అవుతుందో, ఇది ప్రియం కాకపోవచ్చు వాళ్ళకన్నప్పుడు మెలకుండా ఉండు, మౌనాన్ని పాటించు బెటర్. ఇలా ఈ నాలుగు కండిషన్లు ఉన్నాయా లేవని చూసుకున్నప్పుడు అసలు మనం మాట్లాడే పనే ఉండదు, ఎందుకంటే ఏదో ఒకటి లోపిస్తుంది మనం మాట్లాడేటప్పుడు. అందుకని ఇక మాట్లాడవలసినంత పని ఉండదు ఎక్కువగా. మనం ఇవన్నీ చూడం, ఏదో మాట్లాడాలి కదా. చాలామందికి ప్రెషర్, ఇన్నర్ ప్రెషర్, మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడాలి, అవతల వ్యక్తితో మాట్లాడాలి అని చెప్పి ఒకే తాపత్రయం. అదన్నీ కూడా బాగా పెరిగిపోయి ఉంటాయి ఇన్ని మాట్లాడాలి. ఆ ప్రెషర్ పెరిగి పెరిగి ఏమవుతుందంటే ఆ లోపల సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతాయి అవన్నీ. ఆ టైంకి మాట్లాడకపోతే ఏమైతే పాపం అవన్నీ సబ్ కాన్షియస్లోకి పోతాయి. పోయి ఏమవుతుంది, ఎప్పుడైనా అవకాశం వచ్చిందనుకోండి మాట్లాడటానికి, అప్పుడు మాట్లాడవలసింది మాత్రమే కాకుండా ఈ సబ్ కాన్షియస్లో ఉన్నటువంటివన్నీ కూడా తీసుకొచ్చి సంబంధం లేకుండా ఎప్పుడో జరిగిన విషయాన్ని కనెక్షన్ లేకుండా ఇప్పటికి తిరిగి లింక్ చేసి మాట్లాడి అవతల వాళ్ళని బాధ పెట్టి కన్ఫ్యూజ్ చేసి మనం కన్ఫ్యూజ్ అయ్యి తర్వాత నానికి కొరుక్కుంటాం. ఏమిటి అయ్యో ఇట్లా చెప్పానే ఇట్లా మాట్లాడానే అంటాం. అందుకని చెక్ యువర్ టంగ్ అంటారు. నీ నాలుకని కొట్టిన పుండు మానుతుంది కానీ ఒక మాట అంటే ఆ పుండు మానదుట. చూసారా, కొట్టిన దెబ్బ మానుతుంది కానీ మనం మాట్లాడే మాట అది జీవితాంతం గుర్తుందంటారు. అందుకని మన వాళ్ళు మాట్లాడవాకు, ఎక్కువ మాట్లాడవాకు అనేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడామంటే అసలు అబద్ధమే వస్తుంది బయటికి. ఎక్కువ మాట్లాడేది ఎప్పుడు, ఎక్కువ మాట్లాడేవాడు అనవసరంగానే మాట్లాడతాడు, దానివల్ల హితము ఉండదు, అందులో ప్రియమైన మాటలు ఉండవు. అందుకని మితంగా మాట్లాడు అన్నాడు. మీకుంత పాఠం చదివారు ఎవరన్నా మితవ్యయం అని చదివారా చిన్నప్పుడు? మితవ్యయంలో మితంగా మాట్లాడు అనేటువంటిది ఒక సూత్రం. చాలా మితంగా మాట్లాడు, మితంగా మాట్లాడితే ఇవన్నీ పాటించడానికి ఆస్కారం ఉంటుంది, అతిగా మాట్లాడితే ఇవన్నీ వైలెట్ చేసేస్తాం. అందుకని ఇప్పుడు ఇవన్నీ పాటించాలంటే ఏమిటి మార్గం తెలిసిందా? మితంగా మాట్లాడండి. ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడాలని లెక్క రాసుకోండి, 10 మాటల 20 మాటల, మన అవసరాన్ని బట్టి, ఇంట్లో పనులను బట్టి, అవసరాన్ని బట్టి ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడాలి లెక్క వేసుకోండి. ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడాను లెక్క వేసుకుంటే ఇంకా తర్వాత ఇంకా అంతే అయిపోయింది. ఇంకా తర్వాత ఏమిటి? మౌనం. ఎందుకంటే నేను నా లెక్క అయిపోయింది మాట్లాడవలసినవన్నీ. ఇది ఒక నియమం, ఇది తపస్సు. దీనివల్ల ఏమవుతుందంటే మనిషికి ఆంతరంగికంగా శక్తి పెరుగుతుంది అన్నారు. వాక్ తపస్సు చేసే వాళ్ళకి, సత్యాన్ని మాట్లాడేవాళ్ళు 12 సంవత్సరాలు మాట్లాడితే వాళ్ళు ఏది మాట్లాడితే అది జరుగుతుంది. దాన్ని సత్యవ్రతం అంటారు, వాక్ తపస్సు అంటారు. మౌనం, మౌనంగా ఉండడం కూడా ఒక తపస్సు. వాంగ్మయం తపముచ్చతే. తర్వాత మానసిక తపస్సు, దీన్ని వాక్ తపస్సు అన్నారు. మానసిక తపస్సు అంటే ఏమిటి?
మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే.
మానస తపస్సు అంటే మనఃప్రసాద సౌమ్యత్వం, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడమే మానసిక తపస్సు. ఏమండి మనం ఉంచుకుంటే ఉంటుంది, అది దారి ప్రక్కన అది వెళుతున్నది కదా. మనస్సుని ప్రశాంతంగా ఎలా ఉంచుతాం అని అనిపిస్తుంది, కానీ అభ్యాసం చేస్తే అది సాధించవచ్చు అన్నారు. ఎలా ఉండాలి మనస్సు అంటే, కాళిదాసు గారు మానస సరోవరాన్ని వర్ణిస్తున్నారట. కాళిదాసు గారు తెలుసా? కాళిదాసు తెలుసు కదా, విన్నారా పేరు? మహాకవి కాళిదాసు అన్నారు. ఆ మహాకవి ఆయన ఏ కాళిదాసు అని పేరు వచ్చింది తెలుసా? కాళిదాసు కాళీ భక్తుడు ఆయన. చిన్నప్పుడు మూగవాడు, ఆ కాళికాదేవి నాట్యమాడింది ఆయన నాలుక మీద. ఆవిడ కృప వల్ల ఈయన నాలుక మీద నుంచి అనర్గళంగా శ్యామలా దండకం వచ్చింది. అటువంటి కాళి, అందుకే కాళిదాసు అన్నారు ఆయన పేరు. ఆయన చెప్తారు మానస సరోవరం ఎలా ఉంది అని చెప్పి వర్ణించడానికి, మానస సరోవరం ఆ యొక్క జ్ఞాని బ్రహ్మనిష్ఠుడైనటువంటి జ్ఞాని మనసు ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది మానస సరోవరం అన్నాడు. జ్ఞాని మనసు మానస సరోవరంలాగా ఉంటుందని చెప్పచ్చు కదా. అంటే ఎంత గొప్పవాడు చూడండి కాళిదాసు. ఆ జ్ఞాని యొక్క మనసు ఎట్లా ఉంటుందో ప్రశాంతంగా అలా ఉంటుంది మానస సరోవరం అన్నాడు. అంటే అంత ప్రశాంతంగా ఉంటుందట మానస సరోవరం. అంటే జ్ఞాని మనసు ఎట్లా ఉంటుంది ఇంకా చెప్పాలా? అది మనఃప్రసాద అన్నారు. ప్రసాదం అంటే ఇక్కడ వెండి పొంగల్ ఇందు పొంగల్ కాదు, ప్రసాదం మనఃప్రసాద అంటే మనస్సులో గందరగోళం అలజడి లేకుండా ఉండడం అన్నారు. మనఃప్రసాద సౌమ్యత్వం, సౌమ్యత్వం అంటే ఆ మనస్సు ఆహ్లాదంగా ఉండడం, మనస్సు ఆహ్లాదంగా ఉండడం. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. మనస్సు ఆహ్లాదంగా ఉంటే ముఖం కూడా ఆహ్లాదంగా ఉంటుంది, లేకపోతే ముఖం ఆమదం తాగిన ముఖంలాగా ఉంటుంది. ఆమదం తాగిన ముఖం ఎట్లా ఉంటుంది అని చూసారా? ఇప్పుడు ఎవరు తాగించడం ఆమదం, ఆమదం తాగితే ఎట్లా ఉంటుందంటే ఆమదం ముఖంలాగా ఉంటుంది. అట్లా కాకుండా సౌమ్యత్వం అంటే ఆహ్లాదంగా ఉంటుంది. ఎప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడైనా కూడా ఆహ్లాదంగా ఉంటుంది ముఖం, మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. మౌనం, మౌనం అంటే మౌనం. మునేహే భావః మౌనం అన్నారు. మౌనం అంటే అస్సలు మాట్లాడకుండా ఉండడం అని కాదు, మాట్లాడాలి మాట్లాడాలి అనేటువంటి ప్రెషర్ ఉంది చూసారా మనస్సులో, ఆ ప్రెషర్ లేకుండా ఉండడమే మౌనం. బయటికి మాట్లాడటంలే కానీ లోపల ప్రెషర్ మనసులో, ఏది మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడాలని. అదేం మౌనం అండి? మనస్సులో కూడా మాట్లాడాలి అనేటువంటి ఆ ఒత్తిడి లేకుండా ఉండడమే నిజమైన మౌనం. మానసిక మౌనం తర్వాత వాంగ్ మౌనానికి దారితీస్తుంది. వాంగ్ మౌనం కనుక ఉంటే ఇంట్లో అనేక సమస్యలు రావు. అసలు అందరూ అతిగా మాట్లాడే కదా ఇంట్లో సమస్యలన్నీ వచ్చేది. కాసేపు నువ్వు నోరు మూసుకోరా అంటారు మన వాళ్ళు చూసారా? ఇద్దరు ముగ్గురు పోట్లాడుకుంటూ ఉంటే మరి కాసేపు నువ్వు నోరు మూసుకుంటావు అంటే ఏమిటి అర్థం? అదేదో తిట్టినట్లుగా అనుకుంటాం కానీ నోరు మూసుకో అని అర్థం. అవతల వాళ్ళు ఎవరన్నా నోరు మూసుకుంటే ఎంత కోపం వస్తుందండి? స్పీచ్ ఈజ్ మై బర్త్ రైట్ కదా, స్వాతంత్రం నా జన్మ హక్కు అన్నట్లుగానే మాట్లాడటం నా జన్మ హక్కు కదండి, ఎవరు అడ్డంకిస్తారు దాన్ని? కరెక్టే, కానీ నువ్వు మాట్లాడటం వల్ల అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి కదా. కొంచెంసేపు ఒకళ్ళు మాట్లాడకుండా ఉంటే రెండు చేతులు కలిస్తే కదా చప్పట్లు శబ్దం వచ్చేది. ఒక చేతితో శబ్దం వస్తుందండి, రాదు కదా. అందుకని ఒకడు మాట్లాడకుండా ఉంటే కనీసం ఆ గొడవ అన్న తగ్గుతుంది ఇంట్లో, లేకపోతే అవతల వాళ్ళందరికీ తలకాయ నొప్పి వస్తుంది ముందు. అందుకని ఆ లోపల ప్రెషర్ ఉన్నంతసేపు మాట్లాడాలనిపిస్తుంది. ఆ ప్రెషర్ లేకుండా ఉండడమే మౌనం అన్నారు. మౌనం ఆత్మ వినిగ్రహ అంటే మనోనిగ్రహం, మనస్సుని నిగ్రహించుకోవడం. భావ సంశుద్ధిహీనరు, లోపల మన యొక్క ఉద్దేశం కూడా మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. భావ సంశుద్ధి అంటే ఏ పని చేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా వేరే ఉద్దేశం పెట్టుకొని మాట్లాడకూడదు, మంచి ఉద్దేశంతో మాట్లాడాలి. మిగతా తర్వాత చూస్తాం.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.